శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. అప్పుడే చూస్తూ ఉండగా కార్తీక మాసంలో 12వ రోజులోకి అడుగుపెట్టాం. ద్వాదశి తిథి అన్నమాట ఇది. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి మెలకువ తెచ్చుకుంటాడని ఇతఃపూర్వం కూడా చెప్పాను మీకు. అందుకే ఈ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఆషాఢమాసంలో శుక్రపక్షంలో ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ తిథినేమో శయన ఏకాదశి అంటారు. శయన ఏకాదశి, శయన ఏకాదశి, అది వృద్ధి సంధి, అనగా నిద్రపోయే ఏకాదశి. అదే ఆయన కార్తీక మాసంలో వరుసగా ఈ 4 నెలలు నిద్రపోయి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి మొదలుకొని ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. ఆషాఢం నుంచి శ్రావణానికి ఒక మాసం, శ్రావణం నుంచి భాద్రపదానికి ఒక మాసం, భాద్రపదం నుంచి ఆశ్వయుజానికి ఒక మాసం, ఆశ్వయుజం నుంచి కార్తీకానికి తర్వాత మాసం. ఈ విధంగా ఈ ఏకాదశి నుంచి ఏకాదశికి వచ్చేసరికి సరిగ్గా 4 నెలలు. ఈ 4 నెలల నిద్ర నుండి ఆయన మెలకువ తెచ్చుకునే ద్వాదశి కార్తీక శుక్ల ద్వాదశి. సంస్కృతంలో ఉత్థానము అంటే లేచుట, పతనము అంటే పడిపోవుట. ఆయన లేస్తున్నాడు కనుక ఈ ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అన్నారు. ఈ ద్వాదశి చాలా గొప్పది. అసలు కార్తీక మాసమే చాలా గొప్పది, అందులో ఉత్థాన ద్వాదశికి మరింత శక్తి ఉన్నది. అందుకే ఈ పూట సూర్యోదయానికి చాలా ముందుగా లేవాలి. పూర్వకాలంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో లేచేవారు. ఈ దంతధావనాలు, కాలకృత్యాదులు అన్నీ తీర్చుకున్నాక భగవంతుడైన శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటూ ఆయన ఎత్తిన అవతారాల్లో మరింత ముఖ్యమైన వామనావతారాన్ని తలుచుకుంటూ వామన వామన అనుకుంటూ గంగానదికో గోదావరికో ఏదో నది తీరానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్నానం చేసేవారు. అవకాశం ఉన్నవాళ్ళు ఈరోజు అలా చెయ్యండి. నదిలో కానీ, కాలువలో కానీ, నూతిలో కానీ, ఏమీ లేకపోతే ఇంటి దగ్గర కానీ భక్తితో స్నానం చేయండి. కొద్దిగా అవుపాలు ఇంటిలో స్నానం చేసేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి చెబుతున్నమాట అనమాట, కొద్దిగా అవుపాలు నీళ్ళల్లో కలుపుకోండి, ఆ తర్వాత గంగా 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 అనుకోండి, ఆ నీటితో స్నానం చేస్తే ఇంట్లో స్నానం చేసిన గంగా యమున సరస్వతుల సంగమ ప్రాంతంలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందువల్ల అలా స్నానం చేసుకోండి. స్నానానంతరం సంధ్యావందనాదులు ఉన్నవాళ్ళు అవన్నీ చేసుకోండి. ఏమీ లేకపోతే ఇష్ట దేవత ఆరాధన చేసి అనంతరం గుళ్ళోకి వెళ్ళండి. శివార్చన చెయ్యాలి ఈరోజు, విష్ణు అర్చన చెయ్యాలి. అందుకే ఒకే ప్రాంగణంలో 2 ఆలయాలు ఉంటే ఇంకా అదృష్టం పొమ్మన్నారు. కొన్ని ఆలయాలు ఉంటాయి, అవి ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఇప్పుడు మా ప్రణవపీఠంలో ఒక పక్కన రాముడు ఉన్నాడు, అంటే విష్ణు ఆలయం ఉంది, ఓ పక్కన శివాలయం ఉంది, అమ్మవారు ఉన్నారు, అంటే 3 ఒకే ప్రాంగణంలో ఉన్నారు నవగ్రహాలతో పాటు. అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్ని ఆలయాలు ఉంటాయి. అలాంటి సమాహారం ఉన్న చోటుకు వెళ్ళి ఈ సమస్త ఆలయాలలో ఒక బిల్వపత్రము, ఒక తులసీదళము ఉంచండి. విఘ్నేశ్వరుడికి మాత్రం తులసి ఇవ్వకూడదు కనుక ఆయనకి తప్ప తక్కిన వాళ్ళకి తులసి బిల్వం ఇవ్వండి. శివుడి మీద పెట్టండి, అటు విష్ణువు మీద పెట్టండి. విష్ణువుకి సంబంధించిన అవతారాల గుళ్ళు ఏముంటేవన్నమాట, రాముడు కానీ, కొన్ని చోట్ల నరసింహస్వామి కానీ, కొన్ని చోట్ల కృష్ణావతారంతో ఉన్నవి కానీ, ఇందులో ఏ అవతారంతో కూడింది అయినా అది విష్ణు స్వరూపమే కనుక అక్కడ ఒక తులసీదళం ఉంచండి. అమ్మవారిని కూడా పూజించండి. కార్తీక మాసంలో శుక్రపక్షంలో చేసే దీపదానం అపూర్వ ఫలితం ఇస్తుంది. పూర్వం అచ్చుపోసి ఆబోతును వేయటం ఈరోజు తప్పనిసరిగా చేసేవారు. ఆబోతును ఎలా విడిచిపెడితే దాన్ని వృషోత్సర్గము, వృషోత్సర్జనము అని పిలుస్తారు. ఒక ఆబోతుని పూజించి కోడెదోడని దానికి అటు ఇటు అచ్చులు పోచి శంఖచక్రాలు ముద్ర కింద కాల్చివేసి వీధిలో వదిలేస్తే అది ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు స్వేచ్ఛగా. దానివల్ల గోసంతానం కూడా పెరుగుతుంది, ధర్మం మనకి అభివృద్ధి చెందుతుంది. ఆ పని చెయ్యాలి. ధనమున్నవారు గోదానం తప్పక చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు చేసిన గోదాన ఫలితం వల్ల ఎక్కువ ఫలితం పొందుతారు కనుక ఈరోజు చేసుకోండి. అసలు గోదానం ఎప్పుడైనా చేసుకోమన్నారు. అందున శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ కాలంలో చేయడం చాలా మంచిది. కార్తీక శుక్లయ ద్వాదశి ఉత్థాన ద్వాదశి కనుక ఈ ద్వాదశి వ్రతం వల్ల అంబరీషుడు అంతటి వాడు కూడా గొప్పవాడయ్యాడు కనుక మనం ఈరోజు ఏం చేయాలన్నమాట, వీలున్నంత వరకు గోదానం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ధనం ఉన్నటువంటి వాడు మంచి బలమైన ఆరోగ్యం కలిగి కనీసం ఒక్క దూడ ఉండి అంతకంటే మరీ ఎక్కువగా ముసలిది కాకుండా ఉండేటటువంటి ఆవుని పూజించి అర్హుడికి దానం చేయాలి. డబ్బు ఇంకా ఎక్కువగా ఉంటే కొమ్ములకి కాలి గిట్టలకి వెండి తొడుగులు కూడా చేయించి దానం చేయమన్నారు. వారి వారి శక్తిని బట్టి అది చేయమంటే అది చేయండి, చాలా మంచిది. సహజంగా స్వయం పాకదానం ఎప్పుడూ మంచిది. ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఐదుగురికో మన మన శక్తిని బట్టి ఈ కార్తీక మాసంలో నెల్లాళ్ళు చేయటం మంచిది. చేయలేని వాళ్ళు ఇలాంటి పర్వదినాల్లో అయినా చేయాలి. బియ్యము ఉప్పులు పప్పులు మొదలైనవన్నీ పెట్టుకోండి. ఒక్క కార్తీక మాసంలో ఉల్లిపాయలు మాత్రం దానం చేయకూడదు కనుక అవి తీసేయడం, అవి నిషిద్ధం. ఉల్లి ముల్లంగి బాగా దుర్వాసన వచ్చేటటువంటి కొన్ని కూరగాయలు దాంతోపాటుగా బాగా పాడైపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి వస్తువులు ఇలాంటివన్నీ నిషిద్ధాలన్నమాట. ఎందుకు చెప్తానంటే కొంతమంది పప్పులు దానం చేస్తారు, ఆ పప్పులు పుచ్చిపోయి అందులోంచి పురుగులు కూడా వస్తుంటాయి. అలాంటివి ఈరోజు దానం చేస్తే మహాపాపం, అంతకంటే దానం చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి అలాంటివి కాకుండా చూసుకోవాలి. మాంసము మొదలైనవి పొరపాటును దానం చేయకూడదు. ఏది దానం చేసినా నువ్వు తినేది దానం చేయమన్నట్టు ఎవడో, అందుకని ఒక ఆయన ఎండిపోయిన రోజులు పెట్టేట జరిగింది ఇది. అందువల్ల ఇలాంటివి ఈరోజు చేయకండి. ఈ ప్రయోగాలు ఇంకెప్పుడైనా చేసుకోండి, ఇటువంటి టైంలో చేయకూడదు. తదనంతరం ఉపవాసం ఏకాదశి నాడు ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటిపోకుండా ఏదో ఒక ఆహారం సేకరించాలి. నక్త వ్రతం చేసేవాళ్ళు ఎలాగో పగలంతా ఉపవాసం చేసి రాత్రికి తింటారు. అలా కాకుండా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు కొందరున్నారు. వాళ్ళు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు ఎన్నింటికి వెళ్ళిపోతున్నాయో చూసుకుని ఆ ఘడియలు వెళ్ళేలోపు ఎంతో కొంత ఆహారం తినాలి. అలా ఆహారం తినకపోతే ద్వాదశి వ్రతమంతా వ్యర్థమైపోతుందని ఇటు కార్తీక పురాణము చెబుతున్నది, భాగవతంలో అంబరీషోపాఖ్యానం చెబుతున్నది. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పూట గురువులకి కనుక పాదసేవ చేయగలిగిన కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తివేసి చల్లుకున్న అఖండ ఫలితం వస్తుందట. గురు పాదోదకం విష్ణు పాదోదకమైన గంగతో సమానం. విష్ణు పాదాల నుండి ఒకప్పుడు గంగ పుట్టిందని చాలాసార్లు చెప్పాను మీకు. ఆ గంగ ఎంత గొప్పదో గురువు పాదాలు కడగగా వచ్చిన నీరు కూడా అంత గొప్పది. అందుకే పూర్వం గురు ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని శిరస్సున కొంచెం చల్లుకునేవారు. అలా పరివేష్టించుకుంటే ఇక వాడికి పునర్జన్మ ఉండదట. అది కూడా భక్తితో చేయాలట, మొక్కుబడిగా కాకుండా నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి. ఈరోజు వినవలసిన కథ సాలగ్రామ దాన మహిమ తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీన కాలంలో ఒకనొక పట్టణంలో ఒక వ్యాపారం ఉన్నాడు. వడ్డీ వ్యాపారం అతని ప్రధాన వ్యాపారం. రూపాయి ఇచ్చి 10 రూపాయలు వడ్డీ లాగేసేవాడు. అతని వడ్డీ దెబ్బకి ఎంతోమంది సర్వనాశనం అయిపోయారు. ఏదో కొంతమంది దురదృష్టం అది. ఇలా ఎంతోమందిని వడ్డీల పేరుతో పీడించి డబ్బు గుంజి తెగ సంపాదించాడు. క్రూరుడు వాడు, వాడికి మనస్సు ఉండేది కాదట. ఓసారి ఓ పేదవాడికి ఓ బ్రాహ్మడికి 100 రూపాయలు ఇచ్చాడు. అది వడ్డీతో కాస్త 10,000 అయి కూర్చుంది. ఓ రోజున వెళ్ళి డబ్బు తిరిగి ఇస్తావా లేదా అసలు వడ్డీ ఇస్తావా లేదా అని గట్టిగా అడిగితే, ప్రస్తుతం దారిద్ర్యంలో ఉన్నానండి, ఒక 6 నెలలు గడువు ఇస్తే ఏదో రకంగా యాచన చేసైనా మీ డబ్బు మీకు ఇస్తానన్నాడు. ఎక్కువ వద్దు గడువు, 6 నెలలు షణ్మాసములు నాకు గడువు ఇవ్వండి, యాచించైనా మీ సొమ్ము పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తానంటే ఎన్నాళ్ళు వాయిదా వేస్తావురా అని చెడమడా తిట్టాడు. వాదోపవాదాలు వచ్చాయి. వాదోపవాదాలు చాలా ప్రమాదం కదా. కంగారులో ఈ వర్తకుడి బొడ్లో కత్తి ఉంది, కత్తి తీసి ఈ బ్రాహ్మడు పొట్టలో పోటు పొడిచాడు, గొంతుకు కోసేశాడు. పొట్టలో దిగిన కత్తి దెబ్బకి గొంతుకు కోయటంతో గొంతు నాణాలు బయటికి రావడంతో గిలగిల్లాడి చచ్చిపెట్టేవాడు. దాంతో ఈ వర్తకుడు కంగారు పడిపోయాడు. ఓరి నాయనో, తొందరపాట్లో హత్య చేశాను, రాజభట్లు వచ్చారంటే పట్టుకుంటారు, ఉరి శిక్షేస్తారు. అందులో ఆ రోజుల్లో హత్యానేరానికి ఉరి శిక్ష, బ్రాహ్మణ్ణి హత్య చేస్తే కొరత కూడా వేస్తారు. అందుకని అడిలి పారిపోయాడు, ఎక్కడో అడవిలోకి పారిపోయాడు. అక్కడే రహస్యంగా ఉండిపోయి ఇంటికి రాకుండా చేతులారా హత్య వల్ల కదా అడవిలోకి పోయాను అని బాధపడ్డాడు. అయినా సరే ఈ బాధ నుంచి బయటపడడానికి అడవిలో ఉన్న బోయ పల్లెలో మకాం పెట్టాడు. ఆ బోయ వాళ్ళతో కలిసి మాంసం తిన్నాడు, కళ్ళు తాగాడు, ఫుల్గా కళ్ళు తాగి చివరి చచ్చిపోయి నరకానికి పోయాడు. ఆ నరకంలో కొన్ని లక్షల సంవత్సరముల పాటు శిక్షలు అనుభవించాడు. అతనికి ఒక కొడుకున్నాడు. ఏ వంకతో అయినా ఇతడు అతనికి ధర్మవీరుడు అని పేరెట్టాట కొడుక్కి. ఈ వర్తకుడి భార్య ఉత్తమురాలు. ఆవిడ భర్త పారిపోయాక ఎక్కడికి పారిపోయాడో తెలియదు, హత్య చేశాడనే విషయం తెలియదు. కొడుక్కి ధర్మవీరుడని పేరు పెట్టారుగా. వాడికి రోజు, నాయన మన వంశం వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, ధర్మం తప్పేవారు కాదు, నీకు కూడా మీ నాన్న ఏదో ఒక వంకతో ధర్మవీరుడని పేరెట్టాడు. మీ నాన్న క్రూరుడే, కానీ నువ్వు మాత్రం ధర్మం వీరత్వంతో నిలబెట్టనగా అలాగే అన్నాడు. ఆయన తండ్రిచ్చిన ఆస్తిని అభివృద్ధి చేశాడు, పరమధర్మపరుడే బతికాడు, అన్నదానం చేశాడు, గోదానం చేశాడు, స్వయంపాకాలు దానం చేశాడు, నిత్యం వ్యాపారం చేస్తున్నా ధర్మం తప్పలేదు. చెప్పానుగా ఒక్కొక్క చోట తండ్రి దుర్మార్గుడైతే కొడుకులు మంచివాళ్ళు, కొడుకులు మంచివాళ్ళైతే తండ్రి ఏమో పాపాత్ముడు, లేదా తండ్రికి ఉత్తముడైతే కొడుకు దౌర్భాగ్యులు అవుతారు. ఇది కర్మయోగం. ఎప్పుడు ఏ వంశంలో ఎవడ పుడతాడో తెలియదు. ఇతడు మాత్రం ధర్మాత్ముడే. ఈతడి ధర్మం త్రిలోకాల్లో వ్యాపించింది అండి. వీడు బతికొండగానే ఇతడు చేసే దాన ధర్మాల గురించి యముడు మొదలైన వాడు కూడా చెప్పుకున్నారు. ఒకరోజు నారదుడు అతని దర్శనానికి వచ్చాడు. నారదుడు రాగానే ధర్మవీరుడు అతనికి ఆసనమిచ్చి కూర్చోబెట్టి, మహానుభవ, ఏం అదృష్టం ఇది, జగద్గురువు అయిన నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇవాళ నిజంగా నేను మహా పుణ్యం చేసుకున్నాను అని ఆనందం పట్టలేక కూర్చోబెట్టి సేవ చేసి తదనంతరం నన్ను అనుగ్రహించి నేను చెయ్యవలసిన మంచి పనులు ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నట్ట. అప్పుడు ఆయన, నాయన నువ్వు ఎన్ని దానాలు చేసినా మీ నాన్న ప్రస్తుతం నరకంలో ఉన్నాడు, వాడు చేసిన పాపాలు ఎన్నిన్ని కావు, అతన్ని ఉద్ధరించు అన్నట్ట. ఏం చేస్తే మా నాన్న ఉద్ధరింపబడతాడు? ఎందుకంటే ఇప్పటికే నేను కార్తీక స్నానాలు చేశాను, మాఘ స్నానాలు చేశాను, గోదానాలు, భూదానాలు, హిరణ్యదానాలు ఇవన్నీ చేశాను. ఇన్ని చేసినా మా నాన్న ఇంకా నరకం నుంచి ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే, మీ నాన్న చేసిన పాపాలు నువ్వు చేసిన ఈ దానాలతో పోవు. ఎన్నో పాపాలు చేశాడు, అవన్నీ ఒక ఎత్తైతే బ్రహ్మహత్య చేశాడు. ఒక అమాయకుడు పద్మాకర్లగారిలాగా ఉపన్యాసం చెప్పుకునే పుణ్యాత్ముడైన ఒక బ్రాహ్మడి పొట్ట పొడిచాడు, పొట్టలో కత్తితో పోవడమే కాదు గొంతుకు కోసాడు పైగా. హత్య చేయటంలో కూడాట గొంతుకు కోసి చంపితే అది ఇంకా పాపంటండో. కాబట్టి ఆ పాపాలు ఇప్పుడు నరకంలో శిక్షలుగా అనుభవిస్తున్నాడు. మీ నాన్న బాగుపడాలంటే దానికి ఒకటే మార్గం, చెప్పింది చేస్తావా అంటే చెప్పండి, ప్రయత్నిస్తానన్నాడు. సాలగ్రామము అని ఒకటి ఉన్నది, అది విష్ణుస్వరూపం. సాలగ్రామాన్ని కార్తీక శుక్ల ద్వాదశి నాడు అర్హుడైన వానికి దానం చేయి. అది కూడా బంగారంతో దానం చేయి. నువ్వు ఎలాగో ఐశ్వర్యవంతుడు కనుక, ధనం లేనివాడు ఏ రూపాయో పావలయో 10 రూపాయలతో దానం చేస్తాడు. నీకు డబ్బు ఉంది కనుక బంగారాన్ని సాలగ్రామంలో పెట్టి, అనగా ఎలా చేయాలో మళ్ళీ చెప్పాడనమాట స్పష్టత కోసం. తమలపాకులు 3 తీసుకో, దానిమీద ఒక తులసీదళం పెట్టు, దాని మీద బంగారపు రేకు పెట్టు, ఆ రేకు మీద సాలగ్రామం పెట్టు, దాన్ని అర్హుడైన వానికి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ సాలగ్రామదానం అహం సంప్రదదే యదన్నమమా అనుకో. విప్రాయ విప్రుడి కొరకు, ఆ విప్రుడు ఎటువంటి వాడు, ప్రకటవ్రతాయ నిత్యం వ్రతాలు చేసినటువంటి వాడు, ప్రకటింపబడిన వ్రతములు కలవాడు, విష్ణుస్వరూపుడు అయిన నీ కొరకు ఇదిగో ఈ సాలగ్రామమును దానం చేస్తున్నాను. నువ్వు విష్ణువి, వ్రతాలు ఎన్నో భక్తితో చేసి ఆ వ్రత ఫలితం ముఖంలో కనిపిస్తున్నటువంటి వాడివి, నువ్వు విష్ణుస్వరూపుడివి, అటువంటి మహానుభావుడమైన బ్రాహ్మణోత్తమ, నీకు ఈ సాలగ్రామం ఈనాడు దానం చేస్తున్నాను అని పలికి అతని చేతిలో పెట్టి ఇచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే కోరిక రాకూడదు. బంగారం ఇచ్చేసాక ఒక్కోసారి బెంగ వస్తుందండి, అయ్యి బాబోయ్ తొందరపడ్డాను, బంగారం లాంటి బంగారం 12 గ్రాములు ఇచ్చేశాను, లేక 8 గ్రాములు ఇచ్చేశాను, 1/2 గ్రాము ఇచ్చాను, చిన్న ఎత్తి ఇచ్చాను అని ఎప్పుడైనా పశ్చాత్తాపం కలగకూడదు. కలిగితే మొత్తం ఫలితం అంతా పోతుంది. దానం ఇచ్చాక ఒక్కనాడు కూడా దాని గురించి ఆలోచించద్దు అన్నాడు. ఎందుకని, ఇచ్చావు అది నెలకు వెనక్కి రాదు, కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించి పశ్చాత్తాపడి బెంగ పెట్టుకుంటే ఫలితం పోతుంది. కాబట్టి యదం నమమా ఇది నాది కాదు అనుకోవాలి ఇచ్చేటప్పుడు. ఏమనాలి? యదం నమమా అనుకోవాలి. అలా చేసే అంటే ఆయన పక్కపక్కారవ్వాడు, సువర్ణ హిరణ్యాదులు ఎన్నో చేశాను, గోదానం చేశాను, భూదానం చేశాను, తిలదానం చేశాను, జలదానం చేశాను, అన్నదానం చేశాను, ఇన్ని దానముల కంటే ఈ రాయి గొప్పదా అన్నట్ట. అంత తేలిగ్గా తీసేవది రాయి కదరా బాబు. ఒకప్పుడు తులసి అనే ఆవిడ విష్ణువుని నువ్వు రాయి అయిపోయాను చెప్పించింది. అప్పుడు ఆయన తన శరీరాన్ని గండకీ నదిలో విడిచిపెట్టేశాడు. నేపాల్లో గండకీ ఉంది, అక్కడ ఆ గండకీ నదిలో విష్ణు శరీరం సాలగ్రామములు అనే పేరుతో శిలలుగా మారిపోయి కొట్టుకొస్తూ ఉంటుంది. ఆ తర్వాత విష్ణు ఇంకో రూపం ధరించాడు ఆ శరీరం విడిచి. ఆనాడు విష్ణు విడిచిపెట్టిన శరీరమే సాలగ్రామం. అందుకే సాలగ్రామమునకు శ్రీహరికి తేడా లేదు. అటువంటిది కేవలం ఒక సామాన్యమైన రాయి కింద భావిస్తావా అనగా ఏమోనండి, నాకు ఎన్ని చెప్పినా ఈ సాలగ్రామం మీద నమ్మకం లేదు, ఇంకేదైనా చెప్పండి అన్నట్ట. నీ కర్మరా బాబు, ఇంత ధర్మాత్ముడివి, నీకీ బుద్ధి వచ్చింది ఏమిట్రా? గురువాక్యంతో కర్తవ్యం, గురువు ఏం చెబితే అది వినాలి, గురువుగారు చెబితే ఏం చేసినా తప్పు లేదు. అటువంటిది ఆ గురువాక్యం కాదన్నావు. ఇక నీకు నేను ఏ విధమైన సమాధానం చెప్పలేను, నేను బాగు చేయలేను అనుకుని నారదుడు వెళ్ళిపోయాడు. ఇతడు కొంతకాలానికి శరీరం విడిచిపెట్టేశాడు. మహానుభావుడైన నారదుడు చెప్పిన సాలగ్రామదానం చేయక అది రాయి అనుకుని తన తండ్రిని ఉద్ధరించక ఇతడు నరకానికి వెళ్ళిపోయాడు. నిజానికి ఇతడు చేసిన దానాలకు శుభాలు పొందాలి. కర్మకాలి సాలగ్రామాన్ని ఉట్టి రాయి అనడం వల్ల, నారదుడనే గురువుని తిరస్కరించడం వల్ల ఈ దాన ఫలితాలన్నీ పోయి అపఫలితాలు వచ్చాయన్నమాట. అసలు నారదుడు రాకపోయినా బాగుండేదేమో అనిపిస్తూ ఒక్కోసారి పాప ఆయన దగ్గరికి, అలా అయిపోయింది వాడి బతుకు. ఎందుకని గురువుగారు వచ్చారు, అంత గొప్ప మాట చెప్పాడు, వినలేదు, మూర్ఖుడైపోయాడు. కాబట్టి మీరు ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా గురువాక్యంతో కర్తవ్యం, గురువులు చెప్పిన మాట వినాలి, అది వినకపోతే అవన్నీ పోయి అపఫలితాలు వస్తాయి. దాంతో వీడు నరకంలో శిక్షణ అనుభవించాడు. 13 మార్లు కుక్కగా, ఆ తర్వాత ఇంకేవో ఆవులుగా, ఎద్దులుగా, ఇంకా రకరకాల జన్మలు ఎత్తి 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 ఎన్నో కష్టాలు అనుభవించి అనుభవించి చివరికి భూలోకంలో ఒక ఆయనకి స్త్రీగా పుట్టాడు, అంటే ఒక ఆయనకి కూతురిగా పుట్టాడు. ఈ కూతురికి 16 ఏళ్ళు రాగానే పెళ్లి చేశాడు తండ్రి. పెళ్ళి అయ్యి అవగానే భర్త చచ్చిపోయాడు, వైధవ్యం పొందింది. అప్పుడు ఆవిడ పెళ్ళి అయ్యి అవగానే మొదటి రోజునే భర్త పోయాడు, ఇంక నేను ఈ జీవితంలో బతకడం దండగా, నాన్న నన్ను కూడా నా భర్తతో కలిపి కట్టెల్లో పెట్టి కాల్చి బూడిద చెయ్యని ఏడ్చింది, గుండెలు బాదుకుంది. పాపం తండ్రి ఏడ్చాడు, బంగారం లాంటి సంబంధం తెచ్చాను, కూతురు ఏదో గొప్పది అనుకున్నాను, దాని జాతకం చూస్తే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ మొగుడు ఎందుకు పోయాడని ఏడుస్తూ ఉంటే ఎంతలో అక్కడికి అనుకోకుండా మళ్ళీ మహానుభావుడు నారదుడు వేయించేశాడు. ఈసారి మారు వేషంలో వచ్చాడండి. వచ్చి ఓ ఋషి రూపంలో, ఈ నీ కూతురు పూర్వజన్మలో ధర్మవీరుడని పేరు కలిగిన ఒకనొక గొప్ప వర్తకుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడే కాకుండా ఈతడు దాన ధర్మాలు కూడా చేశాడు. గురువుగారు చెప్పిన మాట వినక సాలగ్రామాన్ని తిరస్కరించి అది ఉట్టి రాయి చి అన్నాడు. ఆ పాపం వల్ల చచ్చి ఎన్నో జన్మలెత్తి నరకయాతనలు అనుభవించి ఇప్పుడు మళ్ళీ నీకు కూతురుగా పుట్టాడు. సాలగ్రామం చాలా గొప్పది, కార్తీక ద్వాదశి నాడు దాన్ని దానం చెయ్యాలి. ఒకవేళ చేయలేకపోయినా, చేయలేకపోతున్నా దండం పెట్టాలి తప్ప తిట్టకూడదు దాన్ని. కొన్ని దేవతలు అంటే మనకి ఇష్టం లేదనుకోండి, ఎందుకు మనం తిట్టడం చెప్పండి? ఫలానా దేవుడు నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకు కూర్చో, తిట్టకు. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కదా. ఒకడికి శివుడు ఇష్టం, ఇంకోటికి విష్ణువు ఇష్టం. శివుడు అంటే ఇష్టం అని విష్ణువుని తిడతావా? విష్ణు అంటే ఇష్టం అని శివుడిని తిడతావా? మూర్ఖత్వం కాకపోతే. ఇదే ఇప్పుడు కలియుగంలో చేస్తున్న పని. నీకు దేవత ఇష్టం లేకపోతే తిట్టడం మొదలు పెడుతున్నారు ఇవాళ, అది మహాపాపం. అలాంటి నింద చేసి ఇతడు ఈ కష్టం తెచ్చుకున్నాడు. ఈ అమ్మాయికి వైధవ్యం తొలగి శుభం కలగాలంటే నేను చెప్పిన మాట విని ఈమె చేత సాలగ్రామదానం చేయించు. శవం ఉంది మహిళ అని ఆలోచించద్దు, సాలగ్రామదానం చేసేవాడికి మహిళ లేదు, గీలే లేదు, చేయించేయి అనగానే ఆవిడ తండ్రి, ఈ విధవరాలి యొక్క తండ్రి ఆమె చేత తాకించి సాలగ్రామాన్ని, ఈ శవానికి దహన సంస్కారాలు చేయడానికి వచ్చిన బ్రాహ్మడి చేతులు పెట్టించేశాడు, దానం చేయించాడు. అలా దానం చేయడమేమిటి, ఆ చచ్చిపోయినోడు బతికాడు, ఆవిడ మళ్ళీ ఆనందంగా బతికింది. ఈ కథని ఈరోజు వినాలి, సాలగ్రామ దానం వల్ల వచ్చే మహిమ తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని వీలున్న వాళ్ళంతా సాలగ్రామం దానం చేయండి. మన దగ్గర లేదనుకోండి ఆ గురువుల్ని అడగండి, ఏమండి మీ దగ్గర సాలగ్రామం ఉంటే ఇవ్వండి, కొనుక్కుంటామని కొనుక్కుని అదే మళ్ళీ ఆయనకి ఇచ్చేయండి, అది ఎంతో లాభం. ఏదో వంకతో సాలగ్రామ దానం చేయాలి. ఒకవేళ సాలగ్రామం దానం చేయడానికి ఎవరి దగ్గర లేకపోతే ఓ తులసీదళం తీసుకుని సాలగ్రామార్థం తులసీదళం తుభ్యమహం సంప్రదదే అని ఇచ్చి భవిష్యత్తులో ఎక్కడో చోట సాలగ్రామం సంపాదించి మళ్ళీ ఇవ్వండి. కానీ ముందుగా సంకల్పం చెప్పుకుని తులసీదళం చేతిలో పెట్టడం వల్ల సాలగ్రామదాన ఫలితం వస్తుందన్నమాట. ఇలా చేసి అది కూడా వీలుంటే ఉదయం పూట 12 లోపు, ఒకవేళ 12 దాటిపోతే మాత్రం సాయం సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ ఫలితంట. 12 లోపు చేయగలిగితే అదృష్టమేనండి, ఒక్కోసారి కుదరదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, సూర్యుడు అస్తమించాక మళ్ళీ స్నానం చేసి సాలగ్రామదానం చేసుకోవాలి. ఇలా చేసుకొని కార్తీక మాస వ్రత ఫలితం పొందుదురుగాక.